9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించాడు బాబా. అతడు తాను నిస్సహాయుడునని, బాబా అనుగ్రహం చేయ మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చునని చెప్పాడు. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించాడు. పాటంకర్ అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగిద్దాం. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపుతోంది. ప్రజలను సరి అయిన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండేవాడు. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లేడర్ వచ్చాడు. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించాడు. వారి పాదాలకు నమస్కరించాడు. అడగకుండానే దక్షిణ ఇచ్చాడు. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చున్నాడు. బాబా అతని వైపు చూచి ఇట్లన్నారు, ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై బడెదరు, దక్షిణ ఇస్తారు కాని చాటున నిందిస్తారు, ఇది చిత్రము కాదా అన్నారు. ఆ మాటలు ప్లేడరకు సుటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. ప్లేడరు మాత్రం గ్రహించాడు, కాని అక్కడ ఏమీయో మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లన్నాడు, బాబా చెప్పిందంతయూ యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించారు, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించకూడదని బోధిస్తున్నారు. పండరీపురం సబ్జడ్జి యగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు సిరిడీకి వచ్చాడు. ఇచ్చటనే మకాన్ చేశాడు. ప్లేడర్ల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగింది. రోగముతో బాధపడుతున్న సబ్జడ్జి ఔషధమును సేవించక సిరిడీకి పోయిన మాత్రాన బాగుపడునా అని మాట్లాడుకున్నారు. సబ్జడ్జీని వ్యాఖ్యానించారు, సాయిబాబాను నిందించారు. నేను కూడా అందు కొంత భాగాన్ని వహించాను. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించారు. ఇది నాకు దూషణ కాదు, ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగజేసుకొనరాదు. పండరీపురము సిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకున్నారు. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వానికి అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగారు. అందరి హృదయాలలో గల దానిని చదవగలిగారు. వారికి తెలియని రహస్యం ఏదీయూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండని బాబా సర్వాంతర్యామేగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకునుటకు వీలులేదు. దీనిని బట్టి ఆ ప్లేడరు ఒక నీతిని నేర్చుకునేను, ఒకరిని గురించి చెడుగా చెప్పరాదు మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గాన పెట్టాడు. ఈ కథ ఒక ప్లేడర్ను గురించి చెప్పినప్పటికీ అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞాపకం ఉంచుకుని మేలు పొందేదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే, వారు పరబ్రహ్మము యొక్క అవతారం. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజముగాని స్వరూపముగాని అగాధాలు. వేదాలు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందానికి భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారికి తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చెబుతున్నాడు. అది ధ్యానమునకు, భక్తికి కూడా అనుకూలిస్తుంది. ప్రతి నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమంగా క్షీణిస్తుంది. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కనబడడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆత్రపడతారు. మొదటి దినము చంద్రుడు కానరాడు, 2వ దినము కూడా సరిగా కనిపించడు. అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమంటారు పెద్దలు. ఆతృతతో నేకధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపిస్తుంది. చూసిన వారు సంతోషిస్తారు. ఈ సూత్రమునుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానాన్ని చూడండి, అది ఎంత సుందరంగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసియున్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసియున్నారు. కుడికాలి బటన వేలుపై చూపుడు వ్రేలు మధ్యవేలు ఉన్నాయి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్టున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకవతో చూపుడు వ్రేలుకు మధ్యవేలుకు మధ్యనున్న బ్రొటని వ్రేలుపై దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము అనిపిస్తోంది. ఒక్క క్షణం బాబా జీవితాన్ని గమనిద్దాం. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలమైంది. అన్ని మూలల నుండి ప్రజలచ్చట గుమిగూడుతున్నారు. బీదవారు గొప్పవారు కూడా అనేక విధాల మేలు పొందుతున్నారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానాన్ని, వారి సర్వాంతర్యామిత్వాన్ని వర్ణించగలవారెవరు? వీరిలో నేదైనా ఒకదానిని గాని అన్నియూ గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనాన్ని పాటించేవారు, అది వారి యొక్క బ్రహ్మబోధం. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండేవారు, ఆనందమున అవతారముగా భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఇంకొకప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, మరొకప్పుడు కోపోద్దీపితుడా అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి, భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖారవిందమును దర్శించునప్పుడు, వారితో సంభాషించునప్పుడు, వారి లీలలు వినేటప్పుడు తనివి తీరేది కాదు. వర్షపు బిందువులు లెక్కించగలము, తోలుసంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గురించి మాట్లాడుకుందాం. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించేవాడో ఇచ్చట చెప్పుకుందాం. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా ఉండేవాడు. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు బయలుదేరుతూ మార్గ మధ్యాహ్న బాబాను చూచుటకు సిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి బాబాకు నమస్కరించాడు. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లన్నాడు, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడకపోటుచే ఊరుకున్నాడు. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునిదరో వారిని ఆ తల్లి అన్ని కష్టముల నుండి తప్పిస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారి ఆపదల నుండి తప్పిస్తుంది. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమిసిపోతాయి. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుతుంది అన్నారు. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి అతని శిరస్సుపై చేయి వేశాడు. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అన్నాడు. బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలేనుంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు, కాని ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అన్నారు. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకునుటకు, దానికి మిరీకరకు గల సంబంధాన్ని తెలుసుకునేందుకు కుతూహలపడ్డారు. కాని బాబాను ఈ విషయమై అడిగే ధైర్యం ఎవరికీ లేదు. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళాడు. బాబా శ్యామాను వెనక్కి పిలిచి బాలాసాహెబ్తో కలిసి చితలీ వెళ్ళి ఆనందించమన్నాడు. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాడు. అసౌకర్యంగా ఉంటుంది కనుక వద్దని బాలాసాహెబ్ శ్యామాని వారించాడు. శ్యామ బాబాకి సంగతి తెలియజేశాడు. అది విన్న బాబా చిరునవ్వుతో, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి, ఏది నుదుట వ్రాసియున్నదో అది జరగక తప్పదు అన్నారు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మన్నాడు. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాడు. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరారు. ఆంజనేయ ఆలయంలో బస చేశారు. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. అందువల్ల నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుతున్నాడు. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక పాము ఉంది. దానినెవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుతున్నది. ఆ ధ్వని నౌకరు విన్నాడు. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పాన్ని చూచి పాము పాము అని అరిచాడు. బాలాసాహెబ్ భయపడ్డాడు, వణకడం ప్రారంభించాడు. శ్యామ కూడా ఆశ్చర్యపడ్డాడు. అందరూ మెల్లగా కట్టెలను తెచ్చారు. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించింది. దానిని కొట్టి చంపివేశారు. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించారు. బాబా యందు బాలాసాహెబ్కు ప్రేమ దృఢమయ్యింది. ఇలాంటిదే మరో కథను తెలుసుకుందాం. నానా డెంగ్లే అనే గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి సిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడు, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నదని బూటీతో చెప్పాడు. అది విన్న బూటి ఆందోళన పడ్డాడు. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపూసాహెబ్ బూటీతో ఇట్లన్నాడు, ఈ నానా ఏమనుచున్నాడు, నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యంగా జవాబివ్వు అన్నాడు. ఆనాటి సాయంకాలం బాపూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాడు. అక్కడొక పామును చూచాడు. అతని నౌకరికి చూపగా వాడు దానిని రాయితో కొట్టబోయాడు. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మన్నాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యింది. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబ్ జ్ఞాపకం తెచ్చుకుని సంతోషించాడు. మరో కథను తెలుసుకుందాం. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్, అతడు కసాయ కులానికి చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేస్తుండేవాడు. అక్కడ అతనికి మంచి పలుకుబడి కూడా ఉంది. అతడు కీళ్లవాతంతో బాధపడుటచే భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని వ్యాపారాన్ని విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పించమని బాబా అని వేడాడు. చావడిలో కూర్చునమని బాబా అతన్ని ఆజ్ఞాపించాడు. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కాని బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాడు. అది వానికి మిక్కిలి లాభకారి కూడా అయ్యింది. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోయేవాడు. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచట నిద్రించేవాడు. అందుకే అమీరు బాబా యొక్క సాంగత్యాన్ని సులభంగా పొందాడు. పూర్తిగా 9 మాసాలు అమీరు శక్కర్ అక్కడ ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు పుట్టింది. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాడు. అక్కడ ఒక ధర్మశాలలో బస చేశాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయాడు. అమీరు చిక్కులో పడ్డాడు. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారము తెచ్చిన వాడగుటచే తనకా ఫకీరు విషయం ఏమైనా తెలిసిండునని పట్టుకునెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. సిరిడీ పోవడానికి నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడి నుండి సిరిడీకి వచ్చేశాడు. మార్గ మధ్యమున బాబా నామమును జపం చేస్తూ వచ్చాడు. సూర్యోదయానికి ముందే సిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకున్నాడు. బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాడు. ఒకనాడు బాబా చావడిలో నిద్రించుచుండగా మధ్యరాత్రి, "ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది" అని అరిచారు. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూశాడు గాని ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెబుతూ నేలపై సటకాతో కొట్టుచున్నాడు. అమీర్ షక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చిందని బాబా అనుమానించిండునని అనుకున్నాడు. అమీరు తన దిండుకు సమీపాన ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకురమ్మని చెప్పాడు. అంతలో అచ్చటొక పాము కనిపించింది. అది తలను కిందకి పైకి ఆడిస్తోంది. వెంటనే దానిని చంపారు. ఇట్లు బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరును కాపాడారు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజు రచించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తుండేవాడు. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతుండగా హేమాడ్ పంతు కూడా శ్రోతగా మారాడు. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వింటున్న వారందరూ మైమరిచిపోయారు. అందులో హేమాడ్ పంతు కూడా ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చున్నది. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణములు శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడిభుజంపైనున్న తేలును చూచాడు. అది చచ్చిన దానివలే నిశ్శబ్దంగా కదలకుండా ఉన్నది. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించింది. భగవంతుని కటాక్షాన్ని స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలగజేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశాడు. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉన్నారు. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చున్నది. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకి తడబడింది. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చున్నది. తల మాత్రం క్రిందికి మీదికి ఆడించుచున్నది. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చారు. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచి దానిని చంపలేకపోయారు. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరింది. అందరూ ఆపద నుండి తప్పించుకున్నారు. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగిందనెను. హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగింది. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపన అవసరం లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవరినెను. ఆ రాత్రి సమీపించింది. చర్చ సమాప్తి కాలేదు. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చారు. భగవంతుడు సకల జీవులు యందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తాయి. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు భగవంతునిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహాల యందు చంపుట యందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తము.